ఏదో ఎప్పుడైనా వినొచ్చు కానీ మన అదృష్టవశాత్తు ఆషాఢ మాసంలో ఇవాళ అప్పుడే తదియా రేపు చవితి వరకు 4 రోజులు ఆషాఢ మాసంలో భాగవతం విన్నారంటే ఇంకా మీకు గాఢమైన భక్తి రాకుండా ఉంటుందా? పరమాత్మ అనుగ్రహం ఉండకుండా ఉంటుందా? ఒకే ఒక్కసారి నాకు ఎందుకంటే ఈ భాగవతం పూర్తిగా చెప్పడానికి కుదరదా, 7 రోజులు అవ్వదు. అందువల్ల అంబరీషోపాఖ్యానం చెప్పే అవకాశం అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గుంటూరులో సంపూర్ణ భాగవతం చెప్పినప్పుడు చెప్పాను, అలా కళ్ళబడి నీళ్ళు వస్తూనే ఉంటాయి చెప్పినప్పుడల్లా. తులసీ దళములను కోసి వాటిని తానే స్వయముగా మాలగా గుచ్చి శ్రీమన్నారాయణుడి మెడలో వేసి అర్చించి ఆ తులసీ దళం నాలుక మీద వేసుకుంటే ఆయనకి మళ్ళీ సంవత్సరం దాకా ఆకలి దప్పిక ఉండేవి కదట. అంతటి భక్తుడు ఆయన, ఒక్క తులసీ దళంతో ఆకలి దప్పులు చేయించిన వాడు ఆయన. ఎటువంటి వాళ్ళండి వాళ్ళు మరి? ఇప్పుడు అటువంటి భక్తుడు అక్రూరుడు ద్వాదశి నాడు ఆ హరిని స్మరించుకుంటూ బృందావనానికి రథం తోలుకుంటూ వెడుతున్నాడు. ఆయన మనసులో ఏమనుకున్నాడు? నేను మరికొద్దిసేపట్లో బృందావనానికి వెడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వందారు మందారుడైన బృందావన సంచారిణి నంద ఆనందుణ్ణి చూడబోతాను. ఏం పుణ్యం చేశానో నేను? ఎంతో పుణ్యం చేయకపోతే శ్రీకృష్ణుడి దర్శనమవుతుందా? విన్నాను గాని కళ్ళారా కనలేకపోయాను. నారదాదులు చెప్పారు పరమాత్ముడే సాక్షాత్తు కృష్ణుడంటేనని. ఆ కృష్ణుణ్ణి ఇప్పుడు చూడబోతున్నారు. ఏం జన్మలో ఏ తపస్సు చేశాను? ఎట్టి తపంబు చేయబడి ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో, తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయును హరి చూడగల్గెడిన్. నేను పూర్వజన్మలో ఏ తపస్సు చేశాను? మహాతపస్సు చెయ్యకపోతే కృష్ణుణ్ణి చూడగలనా? ఏ పురాణం పూర్వజన్మలో శ్రద్ధతో విన్నాను? కొంతమంది మహానుభావులు తన్మయులై పురాణం చెబుతూ ఉంటే ఆ చరిత్రం విన్నానేమన్నాడు ఆయన. ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను. ఏమో, ఏ మహాత్ముడు ఎప్పుడు భాగవతం చెబుతూ ఉంటే భక్తితో అన్నీ మరిచిపోయి విన్నాను. భాగవతం వినకపోతే కృష్ణుడి దర్శనం కాదట. కాబట్టి నేను తపస్సైనా చేసుంటాను, భాగవతమైనా వినుంటాను. లేదా నా దగ్గర ఉన్న కష్టపడి సంపాదించిన నా పవిత్ర ధనం ఏ మహాత్మునికి ఏ సాధకునికి దానంగా ఇచ్చాను? కష్టపడి సంపాదించిన మన డబ్బు మహాత్ములకి దానం చేస్తే ఆ పుణ్యం వల్ల కృష్ణుడు దొరుకుతట. అందుకే ఇక్కడ ఎట్టి ధనంబులు అర్హులకు ఇవ్వబడెను. అర్హులకు ఇవ్వాలి, మళ్ళీ అనర్హులకు కాదు. అది కూడా ఇప్పుడు కదట, తొలిబామునందు నా పూర్వజన్మలో ఇచ్చుంటాను. నేనెంత, నా తపస్సు ఎంత, నా బ్రతుకెంత? నేను ఒక మూర్ఖుణ్ణి, అజ్ఞాని, నాకేం చేత కాదు. నాలాంటి ఒకనొక సామాన్యునికి మరికొద్దిసేపట్లో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కాబోతున్నది. ఆ కృష్ణుణ్ణి ఆదిమునీంద్రులు కూడా చూడలేరు. యోగేశ్వరేశ్వరులు వేల సంవత్సరములు తపస్సు చేసినా ఆయన్ని చూడలేరు. ఆయన బ్రహ్మమయుడు, ఈశ్వరుడు, అవ్యయుడు. ఆయన్ని చూడబోతున్నాను. సూరులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళిల్జేరి భవాంధకారముల చిక్కగదాటుదు రట్టి దేవరన్ వైరముతోడనైన పిలువన్ నన్ను బంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమనిదే కంసుని బోలు సఖుండు కల్గునే. మహాపండితులు వేల సంవత్సరాలు తపస్సు చేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ గోళ్ల మీద తల పెడతారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఇన్నాళ్ళు మేము తపస్సు చేయటం వల్ల, భగవంతుని మంత్ర జపం చేయడం వల్ల మాకు పుణ్యం కలిగింది. ఆ పుణ్యం వల్ల నీ కాళ్ళు కనబడ్డాయి, నీ కాళ్ళకు ఉన్న గోళ్ళు దర్శనమిచ్చాయి, ఆ గోళ్ల మీద మా శిరస్సులు పెట్టాం, నీ కాలి గోళ్ల నుంచి వచ్చే కోటి సూర్యుల కాంతితో మా సంసార బంధాలు, మా సంసారమని అంధకారం తొలగిపోతుంది. నీ కాలి గోళ్లు మా తలకి తగలగానే ఇక మేమెప్పుడూ ఈ సంసారం అనే చీకట్లో ప్రవేశించమనగా ఇక మాకు పునర్జన్మ రాదు అంటారు వాళ్ళు. అలా సంసారమనే అంధకారం నుంచి బయటపడడానికి కృష్ణుడి కాళ్ల మీద పడతారు వాళ్ళు. ఇప్పుడు అటువంటి కృష్ణుడి కాళ్ల మీద పడి ఆ కాళ్ళకి నమస్కరించే యోగం నాకు పట్టబోతున్నది. ఆ కృష్ణుడిని తీసుకురమ్మని కంసుడు నన్ను పంపాడు, కానీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వారిని పంపాడా? పంపలేదు. కంస, నీకు నా మీద ఎంత అభిమానం అయ్యా, ఎంతోమంది నీకు బంధువులున్నా, నీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నా, వాళ్ళని పంపించకుండా నాకే ఈ భాగ్యం ఇచ్చావు. నీవు ఏ వంకతో అయినా కృష్ణుడి దగ్గరకు నన్ను పంపవచ్చు కాక, కానీ నా జన్మ తరించింది, నీ వంకతో నేను వెళ్ళి కృష్ణుడి పాదాలకి నమస్కరించబోతున్నాను. సంసారం అనే పంకం నుంచి బయటపడడానికి నీ వంక నాకు ఉపయోగపడింది. నీలాంటి మిత్రుడు మరొకడు ఉండడు. ఎందుకు పనికిమాల స్నేహితులు చాలామంది ఉన్నారు, చాయ్ కావాలా కాఫీ కావాలా అని బయటికి తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళా మిత్రులు. లేక కృష్ణ దర్శనం చేయిస్తున్న నీవా మిత్రుడవు అని కంసుడిని పొగిడాడు. ఎందుకని, కంసుడు లేకపోతే వాళ్ళు తనకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి. ఇది కూడా తనకు అదృష్టమే. మళ్ళీ లోపల ఇంకో అనుమానం వచ్చింది. నేను తీరా కష్టపడి రథము తోలుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాక కృష్ణుడు నన్ను చూచి చూడగానే గౌరవిస్తాడా, చీ పో గెట్ అవుట్ అంటాడా? దానికి ఒక కారణం లేకపోలేదు. నేను నిజంగా కృష్ణ భక్తుణ్ణి, అయినప్పటికీ కృష్ణుడిని తీసుకురమ్మని పంపినవాడు కంసుడు. కంసుడి యొక్క ఎంప్లాయీని గనక, కంసుని దగ్గర ఉద్యోగిని గనక, అతడి మీద కోపంతో నన్ను కూడా గెంటేస్తాడేమో అని భయం వచ్చింది దీనికి. ఒక్కొక్కప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళైనా మనం పనిచేసే ఉద్యోగాన్ని బట్టి మన మీద నమ్మకం ఉండదు. అందువల్ల లోపల చాలా బాధపడ్డాడు ఆయన. ఇతడా కంసుని చేత పంపుబడి నల్హింసింపనే తెంచినాడతి దుష్టుండని చూచునో, సకల భూతాంతర్ బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా చూచును, ఎట్టి ఉన్నతిగా వించును, ఏ క్రియం బలుకును, నా భాగ్యం ఎట్లున్నదో. నన్ను చూడగానే కృష్ణుడు, ఈ అక్రూరుడు కంసుడు పంపించగా వచ్చినవాడు, నన్ను మధురానగరమునకు తీసుకుపోయి సంహరించాలనే ప్రణాళికతో వచ్చినవాడు, వీడు క్రూరుడు దుష్టుడు అని నన్ను చూడగానే తిట్టుకుంటాడా? అలా ఎందుకు తిట్టుకుంటాడులే అనుకుని మళ్ళీ సమాధానపరుచుకున్నాడు. పరమాత్ముడు సర్వాంతర్యామి, ఆయన లేని చోటు లేదు. అంటే నా హృదయంలో కూడా ఉన్నాడు, నా హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలుసు కాబట్టి నన్ను చూడగానే, ఏతడు కంసుని దూత అయినప్పటికీ పాతకి కాదు, పరమపుణ్యాత్ముడు సంపూత చరిత్రుడు నా భక్తుడని భావించి నన్ను గౌరవిస్తాడేమో అని మళ్ళీ ఆశ కలిగింది. నాకు వెళ్ళగానే సత్కారమా చీత్కారమా, పురస్కారమా తిరస్కారమా, సన్మానమా అసన్మానమా, ఏమో నాకు ఎటువంటి గౌరవం కలుగుతుందో, నా అదృష్టం ఎలా ఉందో. ఏమైనప్పటికీ నేను సాయంత్రంలోపు బృందావనానికి వెడతాను. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని చూచి ఆయన కాళ్ల మీద పడిపోతాను, కర్ర పడ్డట్టు పడిపోతాను ఆయన కాళ్ళ మీద. అలా పడ్డానికి ఏమంటాం, దండాపతితం, అంటే సాష్టాంగ దండ ప్రణామం. దండ ప్రణామం అంటే ఏంటి, దండం అంటే కర్ర, ఒక కర్ర పట్టుకెళ్ళి అలా వారేయండి, ఇంకా కదలదు అది. అలాగే నేను కర్ర పడ్డట్టుగా 8 అవయవాలతో ఆయన కాళ్ళ మీద పడిపోతాను. ఇక ఆయన లేవమన్నా లేవను, ఆయన లేపాక అతి కష్టం మీద లేస్తాను. నా కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగుతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన హస్తం, లోకములను రక్షించి అభయమిచ్చే హస్తం, సుప్రశస్తం, అటువంటి సుప్రశస్తమైన హస్తం నా మస్తం మీద పెట్టి నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ చెయ్యి సామాన్యమైన చెయ్యి కాదు, కాలసర్పాన్ని అదుపులో పెడుతుంది, మృత్యువు లేకుండా చేస్తుంది. ఆ చెయ్యి నా నెత్తి మీద పెట్టగానే ఇక నాకు మృత్యు ఉండదు, అంటే భూలోకంలో పునర్జన్మ ఉండదు, శాశ్వత లోకం పొందుతాను, ఆ పరమాత్ముడు అనుగ్రహించి తీరుతాడు అనుకుంటూ మెల్లగా రథం తోలుకుంటూ అరణ్య మార్గం గుండా వెళ్ళాడు. ఆయనకి తెలియదు, అందుకని ఏంటంటే వాళ్ళు చాలా ఊళ్ళు తిరిగారు కదా, ఎక్కడ ఒకచోట నిలకడగా లేరు. అంచేత నందగ్రామం, మళ్ళీ అక్కడి నుంచి రేపల్లె, రేపల్లె నుంచి బృందావనం, ఇవన్నీ తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా మధురం అంత దగ్గరగా లేదు బృందావనానికి. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక పార్టు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నది. కృష్ణుడు ఒకప్పుడు మునిపత్నులను అనుగ్రహించిన ప్రాంతంలో ఉన్నాడు మనం, కానీ అసలు వాళ్ళు ఇళ్ళవి ఉన్నాయే ఆ రాధాదేవిని పెళ్లి చేసిన బరసాన, ఇవన్నీ చాలా దూరాలు దూరాలు దూరాలు. అవన్నీ ఇప్పుడు మనకు కనపడవు, కొన్ని కనపడుతున్నాయి. బరసాన లాంటివి కొంచెం కనపడుతున్నాయి. తెలియక మనం అనుకుంటున్నాం ఇదేంటో, మధుర నుంచి గట్టిగా గంటలో వెళ్ళిపోతున్నాం బృందావనానికి, ఇంత దూరానికి ఆయన ఎంత ప్రయాణం చేశాడో అనిపిస్తుంది. బృందావనం అంటే మాట్లాడుకుంటారేంటి, 84 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన వనం అది. అడవి అంతా పోయి చివరికి ఇప్పుడు జనారణ్యం అయిపోయింది. కానీ ఒకప్పుడు సుఖస్థలంలో ఏముండేవండి, ఇప్పుడంతా జనాలు పెరిగిపోతున్నారు. కానీ అది అలా ఉండే మేము ఒకప్పుడు పురాణం చెప్పినప్పుడు. అందుకే ఈయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంచుమించుగా మధ్యాహ్న సమయమునకు బృందావనానికి దగ్గరకు వచ్చాడు. ఆ పూట ఎందుకో గాని ఇంచుమించుగా 2 సమయానికి ఆవుదూడలన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి, పిల్లలంతా వెనక్కి వస్తున్నారు. ఎందుకో ఏమిటి, కృష్ణుడు ఈయనకి అనుగ్రహం ఇచ్చి అక్రూరుడికి దర్శనం ఇవ్వాలనుకుని కొంచెం తొందరగా దూడల వైపుకు వచ్చాడనమాట. ఒక్కోసారి పురాణం 1 ముందు ముగించేయం అలాగా. ఈ ఆవుదూడలన్నీ చకచకచక ఇళ్ళకి వెడుతున్నాయి, వాటి ధూళి పైకి లేస్తున్నది. అందుకని నేను ఏమనుకున్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవులను మేపడం ఆపి తిరిగి బృందావనంలో ప్రవేశిస్తున్నాడు, ఆయన్ని నేను చూడబోతున్నాను, ఆయన ఎలా ఉంటాడు. అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రభోద్దామమై జలజాక్షంబయి కర్ణకుండల విరాజద్గండమై ఉన్న ఆ జలజాతాక్షుని నిమ్మగంబుకనౌ సత్యంబువో నాకు ఆవలదికే గుతునున్నవి ఈ వనమృగవ్రాతంబులిత్రోవలం. మరికొద్దిసేపట్లో కృష్ణుడు ఇంట్లో ఉంటాడు అని నా మనస్సు చెబుతున్నది. ఆయన గోశాలలో ఉండగా ఆయన దర్శనం చేసుకోవాలి. ఆ కృష్ణుడి ముఖం ఎలా ఉంటుందో నారదాదుల ద్వారా విన్నాను. గిరజాల జుట్టు ఉంటుందని, ఒత్తుగా ఉంటుంది గిరజాల జుట్టు, పూర్ణ చంద్రబింబంలాగా వెలిగిపోతూ ఉంటుంది ఆ ముఖం, నవ్వుతూ ఉంటుంది ఆ ముఖం. ఆ ముఖంలో ఎప్పుడు సీరియస్నెస్ ఉండదు, కృష్ణుడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. ఇంకా తామర పువ్వు రేకుల్లో ఉంటాయి ఆ కళ్ళు, చెవులకు కుండలాలు ఉంటాయి, ఈ కుండలాల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తళుక్కు తళుక్కుని మెరిసిపోతూ ఉంటాయి. అలాంటి పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి చూడబోతున్నాను, ఆయన ముఖం చూడబోతున్నాను. సత్యంబువో నాకు, ఇది సత్యం. ఎందువల్ల, ఈ మృగములన్నీ ఇళ్ళకెడుతున్నాయి గనక, ఆవులన్నీ ఇళ్ళకి మళ్ళుతున్నాయి అంటే కృష్ణుడు కూడా పశువుల యొక్క పోషణాపి గోశాలలో ప్రవేశిస్తున్నాడు. అబ్బా, ఇంకా ఎప్పుడు ఎడతారు, ఎక్కడుంటుంది కృష్ణుడు ఇల్లు అనుకుంటూ ఉండగా రథం టక్కన ఆగిపోయింది. అస్సలు కదలటంలా, గుర్రాల్ని హై హై అన్నా కదలటంలా, ఏం గుర్రాలు కదలటం లేదనుకున్నాడు ఆయన. ఈ తన్మయత్వంలో ఆలోచనలో ఉండి ఏం జరుగుతుందో చూడలేదు, అందుకనే గుర్రాల్ని అదిలించాడు. అయినా కదలకుండా బిగుసుకుపోయాయి. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి కిందకు చూశాడు. ఆ నేలలో, అది ఇసుక నేల, ఆ ఇసుక నేలలో కొన్ని పాదముద్రలు ఉన్నాయి, అంటే కాలి గుర్తులు. ఈ కాలి గుర్తులను తొక్కి వెళ్ళడానికి ఇష్టము లేక భక్తితో కన్నీళ్లు కారుస్తున్నాయి గుర్రాలు. గుర్రాలకి కూడా కన్నీరు తెప్పిస్తున్నటువంటి ఆ కాలి గుర్తులు ఎవరో మీకు నేను చెప్పాలా? ఎవరో ఒక మహానుభావుడు ఆ ఇసుకలో నడిచాడు. ఒక మహాత్ముడు ఆ ఇసుకలో నడిచెళ్ళాట. ఆయన కాలి గుర్తులు ఇసుకలో ఉన్నాయి. ఆ కాలి గుర్తులు తొక్కలేక గుర్రాలు ఆహా ఎటువంటి గుర్తులని కన్నీళ్లు కరుస్తూ ఉండిపోయి, ఆనంద పుష్పాలు కరుస్తూ ఉండిపోయి. గుర్రాలకు కూడా సంస్కారం ఉంది, వాటికి కూడా జ్ఞానం ఉన్నది. వాటికి ఎలా తెలిసింది ఓ కృష్ణుడి గుర్తులని? ఏ ఇసుకలో బోలెడు అంతమంది నడుస్తారే, అంత ఘోరం అక్కడ. గంగానదీ సానానికో యమునానదీ సానానికో కశ్యప్ గారు వెళ్ళి ఉండొచ్చు, సత్యనారాయణ గారు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే లింగయ్య గారు వెళ్ళి ఉండొచ్చు, రంగయ్య గారు వెళ్ళి ఉండొచ్చు, అందరి కాళ్ళ గుర్తులు ఒకే రకం ఉంటాయి, ఎవరెవరు ఏం తెలుస్తే మనకి. కానీ తెలిసేయట గుర్రాలకు కూడా అవి శ్రీకృష్ణుడి కాలి ముద్రలని. శ్రీకృష్ణుడి అరికాల్లో జల్లజ తామర పువ్వు, అంకుశ ఏనుగులు పొడిచే అంకుశం, ధనుస్సు చక్రం చాపం ఇవన్నీ ఉంటాయి. తామర పువ్వు, అంకుశం, చక్రం, ధనుస్సు ఇటువంటి చిహ్నవులు కృష్ణుడి అరికాల్లో ఉంటాయి. అప్పుడు కృష్ణుడు ఇలా నేలలో అడుగు పెట్టగానే అవుతుందన్నమాట, ఆయన కాలి గుర్తులతో పాటు ఈ పద్మరేఖలు కూడా కనపడతాయి. ఆ రేఖలు చూడగానే కృష్ణుడి అడుగులు అని ఎవరైనా చెప్పగలుగుతారు. అందుకే పశువులకు కూడా విషయం తెలిసి పరమాత్ముని పాదాలు తొక్కి వెళ్ళడం ఇష్టంలేక ఆగిపోయాయి. కనిపెట్టిన అక్రూరుడు, ఊహసి గుర్రాల్లారా, మీకున్న జ్ఞానం మానవులకు ఉంటే ఎప్పుడో వీళ్ళంతా సుఖస్థలంలో పద్మాకర్ గారితో రైళ్లు వేసుకొచ్చి పురాణం వినేవారు. మీకున్న జ్ఞానంలో కొండ వెయ్యి వంతులు ఏదో ఈ జనాలకు కనుక్కుని అమాంతంగా ఆ ఇసుక మీద పడిపోయాడు. ఆయన ఆనందం తట్టుకోలేకపోయాడు, కన్నీళ్లు గార్చాడు, ఆ ఇసుకను తీశాడు, పాదముద్రలు తలకి పరివేష్టించుకున్నాడు, అంటే నెత్తికి రాసుకున్నాడు, అరికాల కింద ఉన్న ధూళి తీసి ఆ పాదముద్రలన్నీ తల మీద పోసుకున్నాడు. సహజంగా మనకి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, పరమాత్మ గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడే ఆ కాలు లాగేసి కొంతమంది అడుగునున్న దుమ్ము నెత్తి మీద వేసుకుంటారు, దుమ్ము లేకపోతే చర్మం పీకేసైనా నెత్తి మీద పెట్టుకుంటాం, అది ఒక భక్తి. అలాగే ఇప్పుడు ఎదురుకుంటే గుర్తులు కనపడుతున్నాయి ఇసుకలో, అందుకని ఆ ఇసుక రెండు చేతులతో ఎత్తి అలా శిరస్సును పోసుకుని అమ్మయ్య నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాడు. ఆయన ఈ ఆనందంలో ఒక విషయం మర్చిపోయాడు, ఆయన మొత్తం అడుగు తేడాలని చెరిపేశాడు, కాలి గుర్తులన్నీ మాయమైపోయాయి. అందుకని కాళ్ళు ముట్టుకోద్దో అంటారు స్వామీజీలు, ముట్టుకొని ఇచ్చామా, ఒకరిని ముట్టుకొని ఇస్తే పర్లేదు, రెండో వాడు కూడా వస్తాడు, ఆయనకంటే ఎక్కువ గట్టిగా లాగుతాడు. అందుకని ఈ పీకులాటలు ఎందుకని కాళ్ళు పట్టుకునేవారు అన్నమాట. అందుకని పాప అక్రూరుడే మొత్తం ఇసుకంతా తీసి నెత్తి మీద వేసుకుని పాదపుత్రులు చెరిపాడు, అయ్యో అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ రథం తోలుకుంటూ బయలుదేరాడు, రథం ముందుకెళ్ళిపోయింది. అలా వెళ్ళగా వెళ్ళగా అక్రూరుడికి కృష్ణుడి ఇల్లు ఎక్కడుందా అని చూస్తూ ఉండగా భౌ భౌ అని అరుస్తున్న కుక్కలు కనబడ్డాయి. ఈ బృందావనంలో ఇళ్ల ముందు కుక్కలు ఉన్నాయి కదా, ఈ కుక్కలు కొత్త వాళ్ళని చూసి అరుస్తున్నాయట. ఏమి రాసేశారండి పోతన గారు మాత్రం ఇక్కడ, అభ్యాగతులను చూచి ఆగంతక భ్రాంతితో అరుస్తున్న కుక్కలట. కొత్త వాళ్ళని చూస్తే కుక్కలు ఎప్పుడు ఇళ్ల ముందుకు వస్తే మరుగుతాయి, అలా మరుగుతున్న కుక్కలో సాయం సమయం అవుతూ ఉండడం వల్ల పాలు పితుకుతూ ఉంటే సుయి సుయి అని గిన్నెల్లో పడుతున్న పాల శబ్దాలు, కొండల కింద మంట పెడుతూ వంట మొదలై పెందరాన్ని మొదలెట్టారు, చీకట్లో వంట ఎందుకు అనుకుని వెలుతురులోనే వంట మొదలు పెట్టారు కొంతమంది, ఆరు బయట కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద కొండలు పెట్టి కొండలో ఎసరు పెట్టి ఎసరు మరుగుతూ ఉంటే అందులో బియ్యం పోస్తున్నటువంటి దృశ్యాలు, చిన్నపిల్లలకి వేడినీళ్లు పోస్తున్నారు, చన్నీళ్లు పోస్తున్నారు కొంతమంది, మరికొంతమంది ఇళ్ల ముందు గుర్తిని పాచి పనులు చేస్తున్నారు, చుష్ చుష్ అని చీపురుతో తురుస్తున్నారు, ఎవడొచ్చిన వాడు మొహమ్మెత్తు వస్తారు. ఇలాగా రకరకాల దృశ్యాలతో ఉన్న ప్రాంతంలో ఎక్కడుందా కృష్ణ భవనం అనుకుంటూ ఉండగా దూరం నుంచే కనిపించాడు కృష్ణుడు అక్రూరుడికి. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కని గోశాలలో ఉన్నాడు. ఆయన తన కోసం ప్రత్యేకంగా కట్టుకున్న గోశాల ఉంది, ఆ గోశాలలో ఉన్నాడు, ఆవు పాలు పెతుకుతున్నాడు. మళ్ళీ పెతకడం కూడా రెండు కాళ్ళ మధ్యలో గిన్నె పెట్టుకుని పెతుకుతున్న వాడు కాస్త గిన్నె తీసి పక్కన పెట్టి ఎంతసేపు గిన్నెలో పెతకడం అని తానే పొదుగు కింద కూర్చుని సుయ్ సుయ్ నోట్లోకి పాలు పెతుక్కుంటున్నాడు. అసలు పొదుగు దగ్గర కూర్చున్న మనం నోట్లోకి పాలు పెతుక్కుంటూ తాగేస్తేనా కొద్ది రోజులకి ఎంత ఆరోగ్యంగా ఉంటారండి, కాకపోతే నడవాలి. ఉట్నే పాలు తాగేసి ఇలా కుర్చీలో కూర్చుని రిమోట్ నొక్కుంటూ సీరియల్స్ చూసుకుంటే ఆ తర్వాత వజ్జలు కావు, కొండలు రాతి బండలు, కాళ్ళు కూడా బండలు అవుతాయి కదల్లే. ఆ రోజుల్లో చక్కగా వ్యాయామం చేసేవారు, అందువల్లే పాలు తాగినా ఏమయ్యేది కాదు, పచ్చిపాలు గుమ్మపాలు తాగేవారు వాళ్ళు. అప్పట్లో నేను తాగేవాడిని, ఇప్పుడు తాగుదామంటే కొంచెం భయం వేస్తుంది. అలా పాలు తాగుతున్న కృష్ణుణ్ణి కృష్ణుడి పక్కన ఉన్న బలరాముడిని చూచాడు. కన్నిన్న క్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేను దోహన వాటి సమలంకృత ప్రియులను ద్యత్పీత నీల నవీనోజ్వల వాసులం కుసుమ మాలాధారులను ధీరులను వనితా కాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోదాములను చూచాడు అక్రూరుడు. ఇద్దరిని చూచాడు, వాళ్ళిద్దరూ తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు, మంచి తళ 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 మెరిసిపోతున్న కాంతివంతమైన శరీరాలు కలిగిన వాళ్ళు, ఇద్దరి శరీరాలు కాంతితో వెలిగిపోతున్నాయి. ఒక ఆయన మాత్రం పీత పసుపు పచ్చడి బట్ట కట్టుకున్నాడు. అసలు నల్లగా ఉన్నవాడు పసుపు బట్ట కడితే అంత బాగుంటుంది అండి శాస్త్ర ప్రకారంగా కూడా. అందుకని పీత వస్త్రం కట్టాడు ఒక ఆయన నల్లని వాడు. నీల ఇంకొక ఆయన తెల్లగా ఉన్నాడు, ఆయన మాత్రం నల్లబట్ట కట్టాట. భగవంతుడు లేరా, పూర్తిగా తెల్లగా ఉన్నాయనేమో నల్లబట్ట కట్టాడు, నల్లగా ఉన్నాయనేమో పసుపు బట్ట కట్టాడు. రంగుని బట్టి డ్రెస్సు సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది మాత్రం అరుదుగా ఎంత తెల్లగా ఉంటే అంత తెల్లబట్టలు కడతారు. నాలాగా శరీరము తెలిపే బట్ట తెలిపే. ఇక ఇద్దరూ కూడా కుసుమ మాలాధారులు, పూలహారాలు ధరించారు, పూలమాలలు వేసుకున్నారు. పూర్వం అందరూ పూలదండలు వేసుకొచ్చేవారండి, మల్లె పూలదండలు చామంతి పూలదండలు వేసుకుని పెడితే ఎన్ని లాభాలో తెలుసా? సువాసనగా ఉంటాడు మనిషి, వాడు పక్కన చూడుతుంటే అందరూ ఆహా అనిపిస్తుంది అన్నమాట. ఇక ఇద్దరూ కూడా బుద్ధిమంతులు, ధైర్యవంతులు. ఆ సౌందర్యమునకు ఏ స్త్రీ అయినా వెంటపడవలసిందే. అటువంటి కృష్ణ రాములను గొప్ప నీతి కలిగినటువంటి వాళ్ళని, శాస్త్ర మర్యాదలు పాటించేటటువంటి వాళ్ళని, అంటే వాళ్ళ ప్రవర్తనకి అందరూ ఓటు వేయవలసిందే. ప్రవర్తన కూడా బాగుండాలిగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిని ఇద్దరిని చూచాడు అక్రూరుడు. ఎప్పుడు కూడా క్రమము అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే చెప్పుడు మాటలు చెప్పరు, తప్పుడు మాటలు వాగరు. ఇలా ఎప్పటికప్పుడు అతి జాగ్రత్తగా ఉంటే వాడు క్రమోద్దాముడు అని పిలువబడతాడు. మీలాగా అన్నమాట, మీరు ఎవరిని బయట రహస్యంగా విమర్శించరు, ఎవరిని తిట్టరు, పాపం ఎంత మంచివాళ్ళు మీరు. ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్పినా వినరు మీరు కదా. అలా మీలాంటి జగద్వంద్య క్రమోద్దాములు కృష్ణుడు బలరాముడు. వాళ్ళని చూడగానే పరుగు పరుగున రథంలో నుంచి కిందకి దూకేసి కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన అడుగుల మీద పడ్డాడు, కన్నీళ్లతో కాళ్ళు కడిగేశాడు. కాసేపు అక్కడే ఉండిపోయాడు, తనను తాను మరిచిపోయాడు. అప్పుడు కృష్ణుడు బలంగా పైకి లేవనెత్తి, పెద్దవాడివి, జ్ఞానివి, సాధువు, తపస్సు చేసిన వాడివి, నీలాంటి వాళ్ళు చిన్నపిల్లల కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నాక 8 ఏళ్ళు, నీక 48 ఏళ్ళు, నీకు నాకు ఎంత తేడా ఉంది? 8 ఏళ్ళవాడిని నేను, 48 ఏళ్ళవాడివి నువ్వు. అంటే కృష్ణుడికి అక్రూరుడికి మధ్యలో నాకు మా కశ్యపుకి ఉన్నంత తేడా ఉంది, 48 ఏళ్ళు ఆయనకి, 8 ఏళ్ళు నాకు. చూసారా, ఆయన ఆయన నా కాళ్ళకి దండం పెడుతున్నాడా? అంటే ఆయన కూడా అక్రూరుడు లాంటి వాడు. నేను కృష్ణుడు అయినా అవ్వకపోయినా, ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు నమస్కరించావంటే, అక్రూరుడు 2 చేతులు జోడించి, బాబు నీకు పుణ్యం ఉంటుంది, పెద్ద చిన్న జ్ఞానం అజ్ఞానం లాంటి మాటలు నా దగ్గర వాడకు, ఏండ్లు మీరినంత మాత్రం చేతనే పెద్దవాడవుతాడా, నీవు పరమాత్మవి, నిన్ను మించిన పెద్దవరు అన్నాడు. ఒకసారి నన్ను అవధానంలో అడిగారులేండి, ఈ ఇద్దరిలో పెద్ద చిన్న గురించి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పండి అని ఒక అవధానంలో అడిగారు. అప్పుడు ఒక శ్లోకం చెప్పాను నేను, ఎప్పుడు, నేటికి 21 ఏళ్ల క్రితం. మహతా తాళవృక్షేణ కోలాభోంబరచుంబిన నమూలే విద్యతే ఛాయా దూరాద్దూరే ఫలాన్యపి. ఎప్పుడు ఏనాడో చెప్పిన శ్లోకం ఇది, అవధానంలో చెప్పిన శ్లోకం ఇది. మా నాన్నగారు చాలా ఆనందించిన శ్లోకం. నేను సాధారణంగా ఎంత గొప్ప పద్యం రాసినా, ఎంత శ్లోకం రాసినా ఆయన ఏమి ఎదురుగా పొగడరు. అబ్బే ఇంకా బాగా రాయాలంటారు. అంతేగాని బాగా రాసామని ఆయన నోటితో అనిపించుకోవడం చాలా కష్టం. కానీ ఈ ఒక్క శ్లోకానికి మాత్రం అవధానంలో చెప్పినప్పుడు మాత్రం, అవధానంలో టైం ఉండదు కదా, ఆయన సంతోషించారు. అంటే ఏమిటి, తాటి చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది, ఆకాశం అంత పొడుగుంటుంది, అంబర చుంబిన అంటే ఆకాశాన్ని తాకుతోంది అంటే అంత పొడుగ్గా ఉంది. అయితే ఏమిటిట, పొడుగ్గా ఉండడం వల్ల నీడ ఉండదు ఎవరికి, మనలాంటి బాటసారులకి పెద్దగా నీడవ్వదు. కొన్ని పళ్ళు ఏమన్నా కోసుకుందామంటే ఎక్కడో ఆకాశంలో ఉంటాయి, ఎవడో పైకి ఎక్కితే తప్ప కొయ్యలేదు. నమూలే విద్యతే ఛాయ, కింద నీడుండదు. దూరాద్దూరే ఫలాన్యపి, పళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనుషులు ఎంత పెద్ద వయస్సు వాళ్ళైనా వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోతే, జ్ఞానం లేకపోతే వాడు ఎంత పెద్దవాడైనా ఇలాంటి వాడే అని చెప్పాను అన్నాడు. తాడి చెట్లు పెరిగితే ఉపయోగం కాదుగా, జ్ఞానం ఉంటే వాడు గొప్పవాడు. మళ్ళీ నా పద్యానికి నేనే అనువాదం చేసుకుని 1986లోనే ఒక పుస్తకంలో వేశాం. ఏమని, ఏండ్లు మీరినంతనే పెద్ద యవునకో, జ్ఞానమున్న పెద్ద యవులు కానీ తాడి చెట్టు పెరిగి తారలందా కదా వినుతశీల సత్వ వినుర పద్మ. ఎవరికి వచ్చానికి వాళ్ళే ట్రాన్స్లేషన్ లాగా. అలాగా ఇప్పుడు అక్రూరుడు ఏమన్నాడు, పెద్దవాడు పెద్దవాడు అనకు, పరమాత్ముడు నువ్వు, జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వాడికి నమస్కరించాలి అని నమస్కరించగా ఆయన దీవించి తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు, కుశల ప్రశ్నలు వేశాడు. ఎంతలో నందుడు కూడా వచ్చాడు, అక్రూరుడికి సేవలు చేశాడు. అక్రూరుడు అంటే నందుడికి గౌరవం, ఎందుకంటే చాలా పండితుడు, చుట్టమైన చుట్టంలో కూడా పండితుడిని గౌరవించాలిగా మరి, అందుకని మా బంధువు నువ్వు, అందువల్ల నాకు గర్వం అని గౌరవించి పాలిచ్చి సేద తీర్చి ఆ తర్వాత పరమధర్మార్గుడు కంసుడు వారి పరిపాలనలో ఏం సుఖం ఉంటుంది మీకు, చెల్లెలు ఎంత మొరపెట్టినా వినిపించుకోకుండా మేనల్లుళ్ళని చంపిన నీచుడు కంసుడు, అటువంటి దుష్టుడైన కంసుని పరిపాలనలో బంధుర కష్టాలు పీడిస్తూ ఉంటే మీరేం సుఖంగా ఉంటారు, మీరేం సుఖంగా ఉండరు, అయినా శాస్త్రం ప్రకారంగా కులాసాగా ఉన్నారా అని అడుగుతున్నానంతే. ఇంతకీ ఏం పని మీద వచ్చామనగానే అన్నీ మీకు తెలుసు అని అడుగుతున్నారు, చెబుతున్నా వినండి. కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, రేపు మిమ్మల్ని వెంట పెట్టుకుని అక్కడికి తీసుకురమ్మన్నాడు. ఎల్లుండి యజ్ఞం, యజ్ఞం చూడడానికి మీ అందరూ నాతో రండి, ఈ బలరామకృష్ణుల్ని నా రథం ఎక్కించుకుని మధురా నగరానికి తీసుకెడతాను, మిగతా వాళ్ళంతా ఎడ్లబళ్ళ మీద కాలినడకన రండి, యజ్ఞమునికి వచ్చేవాళ్ళు కానుకలు ఇవ్వాలి గనక కానుకలు కూడా తండి. ఇది కంసాజ్ఞ, ఇంతకు మించి వేరే చెప్పకూడదు, మ్యాటర్ లీక్ చేయకూడదు అనగా అన్నీ తెలిసిన కృష్ణుడు, మహారాజు కంస మహారాజు ఆయనంతటి వాడు, ధనుర్యాగం చేస్తున్నాను రండి అని పిలిస్తే వెళ్లకుండా ఉంటామా, వెడదాం, రేపే ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎవరి చావులు ఎవరి రేవులు ఎలా ఉంటాయో ఎల్లుండి తేలిపోతుంది, ఏం పర్వాలేదు బయలుదేరదాం. ఓ పిల్లలారా, మీరు కూడా ఇంతవరకు ఎప్పుడు సిటీకి వెళ్ళలేదు, సైట్ సీయింగ్కి వెళ్ళలేదు, ఎప్పుడు అడవుల్లో పడున్నాం మనం, మొదటిసారిగా నగరానికి పోదాం, మన రాజధానికి పోదాం, అక్కడ ఏమున్నాయో ఏమిటో చూద్దాం, కంస మహారాజు గారి యొక్క యజ్ఞం చూద్దాం, ఆయనకి కానుకలు పట్టుకెడదాం. పిల్లలందరూ ఒక పార్టీ, పెద్దలంతా ఒక పార్టీ, అందరూ కూడా ప్రయాణానికి సిద్ధమవ్వండి, ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇక పిల్లలు ఎక్కువ ఆనందించారు, నందుడు లాంటి వాళ్ళు అంటే ఎప్పుడు పెడుతూనే ఉంటారుగా వదురికి, కానీ పిల్లల్లో చాలామంది ఇంతవరకు అసలు ఎప్పుడూ కూడా మాట వలసి కూడా వాళ్ళ దేశానికి రాజధాని ఏమిటో తెలియదు. అందుకని అమ్మాయ్య మనం క్యాపిటల్ సిటీ చూడబోతున్నాం అని ఆనందంతో బయలుదేరడానికి ఇంకా రాత్రి అంతా ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఏ తెల్లారి ప్రయాణం అయితే రాత్రి అంతా మూటలు సర్దుకోవడమే, సున్నిపిండి పంచదార కాఫీలు పొళ్ళు ఏవో ఉంటాయి ఇవన్నీ తీసుకుని బయలుదేరతారు. ప్రయాణం అంటే మాట్లాడుకుంటున్నారేటి, మనమంటే చేతులు తులుపుకి వస్తాం కానీ ఆర్గనైజర్స్ మరి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇలా ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఆ రాత్రికి శ్రీకృష్ణ పరమాత్ముడు పరమాన్నం పెట్టాడు, పాయసాన్నం స్వయంగా తయారు చేసి పెట్టగా అది తిన్నాడు అక్రూరుడు. అక్రూరుడి జాతకం మహాజాతకం, వాళ్ళు వీళ్ళు చేసి పెట్టిన ప్రసాదం కాదు, శ్రీకృష్ణుడంతటి వాడు స్వయముగా చేసి పెట్టిన ఆవు పాలతో తయారు చేయబడిన జీడిపప్పులు, అడుగడుగునా తగులుతున్న కిస్మిస్సులు తగులుతున్న యాలకులు తగులుతున్న పాయసం తిన్నాడే. తెల్లవారగానే అక్రూరుడు స్నానము చేసి మంచి బట్టలు కట్టుకున్నాడు, రథం సంసిద్ధం చేశాడు, బలరామకృష్ణులు కూడా ప్రయాణానికి సిద్ధమైపోయారు బట్టలు కట్టుకుని, నందాదులు బళ్ళు సిద్ధం చేసుకుని ప్రయాణానికి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు మధురా నగరానికి వెళ్ళిపోతున్నాడని గోపికలకి తెలిసింది. ఇక వాళ్ళకి ఒకటే భయం పట్టుకుంది, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు సిటీకి వెడితే ఇక వెనక్కి రాడు బాబోయ్ అనుకున్నారు వాళ్ళు. మనం పల్లెటూరు ముతక చీరలు కట్టుకుని ఆడవాళ్ళం, అక్కడ నగరంలో అంతా టింగ్రంగానే మేకప్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల పడిపోతాడేమో ఏం రాడేమో అని వాళ్ళు, అదొక ఈర్ష్య వాళ్ళకి. ఏమో నగరానికి వెళ్ళాక అక్కడున్న సౌకర్యాలకు అలవాటు పడిపోతే మళ్ళీ మన ఊరు రాడేమో అని భయం. చాలామంది అంతే కదండి, పల్లెటూరు నుంచి సిటీలకు వెళ్ళి మకాం పెట్టేశారు, వాళ్ళ పల్లెటూరు వదిలేశారు, పేరుకి పల్లెటూరులో అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఏడాదికి ఒకసారి అయినా పెడతారో లేదు తెలియదు. అందుకే ఎవరైనా మరి ఏం చేస్తాం, దాంతో వీళ్ళందరూ ఈ కృష్ణుడి ప్రయాణం ఆపేయాలనుకున్నారు. కృష్ణుడి ప్రయాణం ఎలా ఆపడం మరి కుదరదు, ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ప్రయాణానికి సిద్ధంగా క్రూరుడి రథం ఎక్కబోతున్న కృష్ణుడు చూచి దూరం నుంచి మెటికలు విరిచారు, బొగ్గలు పొడుచుకున్నారు, మధ్యలో అక్రూరుని తెగతిట్టారు, తిట్టి తిట్టి తిట్టకుండా, ఈ దౌర్భాగ్యుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని. ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ ఈయన ఎదురుకుండా వేరే ఆయన ఉన్నాడు కానీ అక్రూరుణ్ణి
వాళ్ళు తిట్టినట్టుగా ప్రపంచంలో ఎవరో తిట్టరు. పాపం నిజానికి ఆయన తప్పేమీ లేదు, కానీ అక్రూరుడి మీద పడ్డారు ఇప్పుడు. అక్రూరుండని పేరు పెట్టుకుని నేడ స్వల్ మనోవల్లభు చక్రిన్ మా కడ బాపి కొంచునరుగల్ చర్చించి ఏతించినాడు. అక్రూరుండట క్రూరుడితడు నిజం వక్రూరుడవునే నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంబో విచారింపడే. ఎవడీ దుర్మార్గుడు? ఈ దుర్మార్గుడికి అక్రూరుడు అని పేరు ఎవరో పెట్టారు, కానీ ఇతడు అక్రూరుడు కాదు, క్రూరుడు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు, సాధువు. కానీ వీడు సాధువు ఎలా అవుతాడు? మనందరికీ ప్రాణమైన మన కృష్ణుణ్ణి మనకి దూరం చేసి మధురానగరానికి పట్టుకుపోవడానికి వచ్చాడు ఈ పాపాత్ముడు. వీడు నిజంగా అక్రూరుడైతే మన కృష్ణుణ్ణి మనకు వదిలి తన దారిని తాను పోడా, ఈ పాపిస్తాడు. వీడిని ఏ తల్లి కందో ఆ తల్లిని ఎత్తి మీద రోకలతో పోటీ పడవాలి. బ్రహ్మదేవుడు పెద్ద గొప్పవాడు అనుకున్నాం, దిక్కుమాలిన బ్రహ్మ. వీడు పాపిస్తాడు. ఎందుకని? బ్రహ్మ నుదుట రాసిన రాత ప్రకారమే మన జీవితాలు నడుస్తాయి. బ్రహ్మ మన నుదుట ఏమని రాశాడు? కృష్ణుడికి 8 ఏళ్ళు వచ్చేదాకా ఆయనతో కలిసి ఉండండి, 8 ఏళ్ళు వచ్చాక ఆయన మీకు దూరం అవ్వాలని రాశాడు. ఆ దౌర్భాగ్యుడు అలా రాశాడు కాబట్టి కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఓరి బ్రహ్మ, మేము ఎప్పుడో ఒకప్పుడు తపస్సు చేసి బ్రహ్మలోకానికి రాకపోతామా, నీ బుగ్గల్లో అటు ఇటు 2 పోట్లు పడవకపోతామా అన్నారు వాళ్ళు. బ్రహ్మగారు బుగ్గలో పొడుస్తూ ఉన్నారు, నాయన జాగ్రత్త.